ముసల్మానులు నియత్ చేస్తారు, విశ్వాసము చూపిస్తారు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏమని అంటారు వాళ్ళు, మా ఈమాన్ లాతా హూ, మా ఈమాన్ లాతా హూ అల్లాహ్ పర్, అల్లాహ్ కే రసూలోం పర్, ఔర్ అల్లాహ్ కే కితాబోం పర్. ఎంత చక్కగా ఉంది చూడండి. దీన్ని ఒప్పుకుంటారా రిలీజియస్ బ్రోకర్స్? ఒప్పుకోరు. ఈమాన్ లాతా హూ అల్లాహ్ పర్, ఒకే దేవుడు అంటున్నాడు అక్కడ. అల్లాహోం పర్ లేదు, ప్లూరల్ లేదు, ఒకే దేవుడే. నేను విశ్వాసం తెస్తున్నాను పరమాత్మను మీద, దేవుడు ఉన్నాడు అని. ఇంకా అల్లాహకే రసూలోం పర్, దేవుని సందేశ వాహకులందరి మీద నాకు విశ్వాసం రావాలి. నేను అందరినీ విశ్వసిస్తున్నాను అన్నప్పుడే వాడు ముసల్మానుడు అవుతాడు. అంతేకాదు, దేవుని చే పంపబడిన పవిత్ర గ్రంథములు, అన్ని గ్రంథముల మీద విశ్వాసం తీసుకురావాలి. అప్పుడే మహమ్మదీయుడు అనిపించుకుంటాడు, లేకుంటే వాళ్ళంతా కాఫర్లే. ఈమాన్ లాతా హూ అల్లాహ్ పర్, అల్లాహకే రసూలోం పర్, ఔర్ అల్లాహకే కితాబోం పర్. బుద్ధుని పవిత్ర గ్రంథం త్రిపీఠకాలు దైవ పుస్తకాలు కావా? వేదాలు ఉపనిషత్తులు దైవ పుస్తకాలు కావా? పాత బైబిల్ కొత్త బైబిల్ దైవుని పుస్తకాలు కావా? ఖురాన్ దేవుని పుస్తకం కాదా? దేవుని చేత పంపబడినటువంటి గ్రంథం కాదా? అన్నిటి మీద విశ్వాసం తీసుకురావాలి. అందుకే మన వేదం ఏమనింది, ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సత్ పరమాత్ముడు ఏకం ఒక్కడే. విప్రలో తెలిసేటువంటి జ్ఞానం బహుదా వదంతి, అనేక రీతిలుగా వర్ణించినారు వాడిని. వాడు ఉండేది మాత్రం ఒక్కడే అని అన్నారు. నిజమైన హిందువుగా మారాలంటే ఏమి, ఎటువంటి ఉన్నత గుణాలు ఉండాలి? ఇఫ్ కంపాషన్ బి దై టెంపుల్, ఫేత్ దై ఇష్ట దేవత, హానెస్ట్ లివింగ్ దై వేదాస్ అండ్ ఉపనిషత్స్, మోడెస్టీ దై యజ్ఞోపవీతం, అండ్ కాంటెంట్మెంట్ దై ఏకాదశి వ్రతం, దెన్ వెరీలీ దు ఆర్ట్ ఎ ట్రూ హిందూ. ఈ ఉత్తమ గుణాలు నీలో ఉన్నప్పుడే నీవు నిజమైన హిందువుగా మారతావు. ఏమవి? ఇఫ్ కంపాషన్ బి దై టెంపుల్, దయాదాక్షిణ్యములే నీ యొక్క దేవస్థానం అని భావించాలి. ఫెయిత్ దై ఇష్టదేవత, పరిపూర్ణ విశ్వాసమే నీ యొక్క ఇష్టదేవుడు. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ఈశ్వరుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు ఇష్టదేవత. హానెస్ట్ లివింగ్ దై వేదాస్ అండ్ ఉపనిషత్స్, ప్రామాణికమైనటువంటి జీవితమే నీ యొక్క వేదములు మరియు ఉపనిషత్తులని భావించాలి. మోడెస్టీ నమ్రత వినయ విధేయతలే నీ యొక్క యజ్ఞోపవీతమని భావించాలి, లేక లింగమనైనా భావించుకో. కాంటెంట్మెంట్ తృప్తి అనేదే నీ యొక్క ఏకాదశి వ్రతం అనుకోవాలి. అప్పుడే నీవు నిజమైనటువంటి హిందువుగా రూపొందుతావు. ఈ బయట బయట వేషభూషణాల వల్ల హిందువుగా మారలేవు, నిజమైన హిందువు అనిపించుకోవు. అదే రీతిగా ఒకడు నిజమైన ముస్లిం అనిపించుకోవాలంటే కూడా ఇటువంటి ఉత్తమ గుణాలే ఉండాలి. ఇఫ్ కంపాషన్ బి దై మాస్క్, ఫెయిత్ దై అల్లా, ఆనెస్ట్ లివింగ్ దై ఖురాన్, మోడెస్టీ దై సర్కంసెషన్, అండ్ కాంటెంట్మెంట్ దై రంజాన్ ఫాస్ట్, దెన్ వెరీలీ థౌ ఆర్ట్ ఎ ట్రూ ముస్లిం. నిజమైనటువంటి మహమ్మనీయుడు ఎప్పుడు అనిపించుకుంటావు? గడ్డం పెంచుకున్నంత మాత్రమన, ఖురాన్ లోని శ్లోకములు ఒల్లించినంత మాత్రమన నేరుగా స్వర్గానికి పోతానని భావించవద్దు. ఉదాత్త ఉత్తమమైనటువంటి గుణములు పెంచుకున్నప్పుడే నీవు నిజమైన ముసల్మాన్ అనిపించుకుంటావు. నీ దయాదాక్షిణ్యములే నీ యొక్క మసీదుగా మారాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసమే నీవు నీ యొక్క అల్లాని భావించాలి. ప్రామాణికమైనటువంటి జీవితమే నీ యొక్క పవిత్రమైన ఖురాన్గా భావించాలి. నమ్రత దయాదాక్షిణ్యములు నీ యొక్క సున్నతి సుంతి అని భావించాలి. తృప్తి నీవు చేసే రంజాన్ ఫాస్ట్ ఉపవాసాన్ని భావించాలి. అప్పుడే నీవు ఒక నిజమైనటువంటి ముసల్మానుగా మార్పు చెందుతావు. అంతవరకు నీవు కాఫరే అనిపించుకుంటావు. కేవలం నోటి మాటల చేత మంత్రములు ఆయతలు ఒల్లించినంత మాత్రమున నిజమైన ముసల్మానుగా నిజమైన హిందువుగా మారేదానికి సాధ్యము కాదు. ఇది ఈనాడు ప్రతి విద్యావంతుడు ప్రతి బుద్ధిమంతుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు. అప్పుడే ఈ దేశం ఈ సమాజం బాగుపడుతుంది. నేటి సమాజం ఎలా ఉంది? చాలా మంది విద్యావంతులు ఉన్నారు ఇక్కడ, చాలా మంది బుద్ధిమంతులు ఉన్నారు. మీకు చాలా బాగా తెలుసు నేటి సమాజం ఎలా ఉంది అంటే, ఎటువంటి సమాజం ఉంటే బాగుంటుంది? కవీంద్రుడు రవీంద్రుడు చెప్పినటువంటి మాటలు మళ్ళా పునరుచ్చరిస్తున్నాను. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్ అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, వేర్ ది నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, వేర్ ది వరల్డ్ హెస్ నాట్ బీన్ బ్రోకన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్ బై నేరో డొమెస్టిక్ వాల్స్, వేర్ ది వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్, వేర్ ది టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్, వేర్ ది క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్ హెస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే ఇన్ ది డ్రియరీ డెజర్ట్ శాండ్ ఆఫ్ డెడ్ హ్యాబిట్, వేర్ ది మైండ్ ఈజ్ లెడ్ బై ది ఇన్ టు ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్, ఇన్ టు దట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్ మై ఫాదర్ లెట్ మై కంట్రీ అవే. రవీంద్రుడు చెప్పినటువంటి సమాజం ఇటువంటి సమాజం, ఇటువంటి దేశం, ఇటువంటి స్థితిగతులు ఉన్నటువంటి సమాజం కావాలంటాడు. వేర్ ది మైండ్ ఈజ్ వితౌట్ ఫియర్, ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, భయం లేకుంటే తల ఎత్తుకుని తిరుగుతాం మనం, నిర్భయంగా తల ఎత్తుకుని తిరగగలమో. వేర్ ది నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో. వేర్ ది వరల్డ్ హెస్ నాట్ బీన్ బ్రోకన్ అప్ ఇంటు ఫ్రాగ్మెంట్స్, ఎక్కడ జగత్తు ప్రపంచము సంకుచిత భావములము అన్నటువంటి అడ్డుగోడల చేత ముక్కలు ముక్కలై నాశనమైపోదో. వేర్ ది వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ ట్రూత్, ఎక్కడ హృదయం యొక్క అంతరాళము నుంచి సత్యపూరితమైనటువంటి మాటలు పిల్లలు మీకు బయటకు వస్తాయో. వేర్ ది టైర్లెస్ స్ట్రైవింగ్ స్ట్రెచెస్ ఇట్స్ ఆర్మ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్, అలుపెరుగని శ్రమ ఎక్కడ పరిపూర్ణత వైపుకు పరిగెత్తుతుందో. వేర్ ది క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్, ఎక్కడ జ్ఞాన ప్రవాహము మృత ఆచారముల యొక్క ఎడారిలో ఇంకిపోదో. వేర్ ది మైండ్ ఈజ్ లెడ్ బై ది, ఎక్కడ మనస్సు నీ చేత ప్రేరేపింపబడి విశాల భావముల చేత కార్యమగ్నతకు పూనుకుంటుందో. అటువంటి దివ్యధానములో నా తండ్రి నా దేశాన్ని మేలుకొలుపు మేలుకొలుపు, ఎటువంటి ఉదాత్త ఉన్నత భావాలతో ఆ మహనీయుడు ఆశించినాడు చూడండి. అయితే నేటి సమాజం ఈ రీతిగా ఉందే. సమాజంలో బుద్ధుడు పిలిచే మారుడు, హైందవులు పిలిచే మాయ, క్రైస్తవులు పిలిచే శతాన్, ముసల్మానులు పిలిచే షైతాన్ అనే అన్యాయ దేవత, న్యాయ దేవత యొక్క గొంతు పిసిగి అజ్ఞానము అన్యాయము అధర్మము అత్యాచారము హింస లంచగొండితనము అనే మారు పేర్లతో సమాజంలో వీర విహారం చేస్తున్న రోజులు ఈ దేశంలో చూస్తున్నాం. ఈ దేశం యొక్క ప్రగతి సాధ్యమా? సాధ్యమా? ఈ దేశంలో ఎక్కువ మంది విద్య నేర్చినటువంటి వాళ్ళు బుద్ధివంతులే, తప్పుడు పనులు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే విద్య ఎక్కువైనందువల్ల మోసం ఎట్లు చేసేదానికి మార్గాలు వాళ్లే చాలా వెతుక్కుంటారు, అన్యాయం చేసేదానికి మార్గాలు చాలా వెతుక్కుంటారు, ద్రోహపు చింతలు వాళ్ళలో ఎక్కువైపోతున్నాయంట. ఇది ఒక రకంగా నిజం అనిపిస్తుంది. ఒక రెండు సంఘటనలు నా జీవితంలో జరిగింది మీ ముందు పెడతాను. ఒకసారి నేను బస్టాండ్లో బస్సు కోసం కాచుకొని నిలబడ్డాను, బస్సు రాలేదు, వెయిట్ చేస్తున్నాను. ఒక మూలలో ఒక ముసలమ్మ వేరుశనగ అమ్ముతూ ఉంది గంపలో వేసుకొని, చెనిక్కాయలు అంటారు ఇక్కడ, వేరుశనగ కూడా అంటారు, ఇంకా మీ పక్క పల్లీలు ఏమో అంటారు.
గ్రౌండ్ నట్.
నాకు కొంచెం ఎక్కువ ఇష్టం వాటిపైన. అప్పుడుండేది ఇప్పుడు తగ్గింది. మెల్లగా పోయి ఆ ముస్లాయం ఒక పావలా ఇచ్చినాను. అవి పల్లీలేయను. ఇంకా 5-6 మంది గుమిగుండారు, వాళ్ళు కొంటున్నారు, నేను కొంటున్నాను. ఆమె ఒక కొలతా బద్ద తీసుకొనింది, నాకు వేసింది చేతిలో. నేను తిరిగి చూడకుండా వచ్చేసినాను. 5 మందికి వేసింది. కొన్ని వేరుశనగలు చేతిలో పెట్టుకొని దూరంగా నిలబడిన నా దగ్గరకు వచ్చింది. బాబు ఈ చెనిక్కలు తీసుకో అని. ఎందుకు అవ్వ మళ్ళా ఇస్తున్నావు ఎందుకు? నేను డబ్బులు ఇచ్చినాను కదా, నీవు ఇచ్చినావు కదా అని నేను అన్నాను. లేదు నాయన, మామూలుగా కొలత బద్దతో వేసిన తర్వాత కొన్ని కొసరు ఇస్తాను నేను, అది అలవాటు నాకు. కొసరమిచ్చేదానికి పిలిచినాను, నువ్వు వినిపించుకోలేదు, నిలబడినావు కాబట్టి ఇంకా 5-6 మందికి ఇస్తుంటే కదా, అంత ఇచ్చినాక మళ్ళా తీసుకొచ్చినాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆమె ఇవ్వకుంటే నేను అడిగేవాడిని కాదు. లేచి వచ్చి ఇవ్వవలసిన అవసరము ఆ ముస్లాయమ్మకు లేదు. ఏమో ఒక కొంచెం ప్రామాణికత నాకు అనిపించింది. మెల్లగా దగ్గరకు వచ్చినాను. ఆ గంపతకు చూసినాను. అవా ఈ చెనిక్కాయలు అంతా ఎంతకిస్తావు అని అడిగి గంప యగాదిగా చూసింది పైనకి కిందకు నన్ను. ఎందుకంటే ఆమె ఎప్పుడు హోల్సేల్ బిజినెస్ చేసినట్లు లేదు, అంత రీటైల్ బిజినెస్ లోనే ఉంది. నేను ఒకేసారి గంపగంపే అడుగుతున్నారు, హోల్సేల్ బిజినెస్ అయిపోయింది. పై నుంచి కిందకి చూసింది, ఈ మొత్తం గంప ఎంతకిస్తావా అని. కొంత ఆలోచన చేసి చూసి 12 రూపాయలు ఇస్తే ఇస్తాను. నేను తీసి 15 రూపాయలు ఇచ్చినాను. అదంతా నా బ్యాగ్ లో వేసింది. ఆ చిల్లర 3 రూపాయలు ఇచ్చేదానికి వచ్చి ఎందుకో ఆమె ప్రామాణికత చూసి చాలా చాలా సంతోషమైంది. అవా వద్దులే నీ ఉంచుకో అన్నా. నాయనా ఎక్కడైనా సాధ్యమా? నేను ఈ రీతిగా నీ దగ్గర 3 రూపాయలు తీసుకుంటే పరమాత్ముడు మెచ్చుకుంటాడా నన్ను? ఒళ్ళు గగరుబాటు చెందిన ఆ మాటలు విని, పర్వాలేదు అవ్వ తీసుకో. లేదు నాయన, దీని వెల 12 రూపాయలే, దానిలో నా కొంత లాభం తీసుకున్నాను. దీనికంటే ఎక్కువ తీసుకుంటే పరమాత్ముడు మెచ్చుకోడు. ఆమె ఆకారం చూసినాను. చినిగిన చీర తేపలు తేపేసుకునింది, భుజం అంతా చినిగిపోయింది, చేపలతో ఉంది, తల మాసింది, నూనె కూడా అంటించలేదు, బోసి నోరు నోట్లో పండ్లు లేవు. ఎంతటి ప్రామాణికత ఇది! నేనే నేను బలవంతం చేసినా 3 రూపాయలు తీసుకోలేదు. విద్యావతిన, చదువుకున్నదా? నాగరికత ఉందా? ఏమీ లేదే. దైవ భీతి ఉంది ఆమెలో, వేసే ప్రతి అడుగు ఆలోచన చేసి వేస్తూ ఉంది. మృష్టాన్న భోజనాలు తినడం లేదు, చాలా పేదరాలుగా కనబడుతుంది. ఎంతటి ప్రామాణికత ఉంది చూడండి. ఈ సంఘటన చూసి ఆశ్చర్యపోయినాను. ఇంకా అంతో ఇంతో నీతి, అంతో ఇంతో మంచి సంస్కారం నా దేశంలో ఉంది కదా అని సంతోషపడినాను. ఇంకొక సంఘటన చూడండి. మన ఆశ్రమంలో కొంత పని జరగవలసింది. నా శిష్య భక్తాదులు వచ్చినారు, బ్రహ్మాండంగా సేవలు చేసినారు. దానికి సిమెంటు, రాళ్ళు, మన్ను చాలా ఖర్చయింది. మేము డిపార్ట్మెంట్ వాళ్ళను పోయి సంప్రదించినారు, మా కార్యకర్తలు పోయి. మేము బిల్లు చేస్తాము, అదంతా గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి, ఏం భయపడొద్దండి మీరు, మేము ఇస్తాం అది. మీ పని పూర్తి చేయండి, తర్వాత బిల్లు చేస్తాము అని అన్నారు. చాలా సంతోషమైంది, పని అంతా అయిపోయింది. తర్వాత పోయి అడిగితే బిల్లు చేసినారు, 45,000 రూపాయలకు బిల్లు చేసినారు. మాకు 50-60 వేలు ఖర్చయింది, అయినా ఏమో కొంత వస్తుంది, తృప్తి అయింది. మా వాళ్ళంతా తిరుగుతున్నారు ఆఫీస్, ఆ బిల్లు పాస్ చేపియాలంట. అక్కడ ఆ వేషభూషణాలు చూస్తే చూటు బూటు కోటు హ్యాట్ అంతా ఉన్నాయి. పాప మంచి కల్చర్ ఉంది,
మంచి నాగరికత ఉంది. అయితే అక్కడ పర్సెంటేజ్ ఇవ్వాలంట.
ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్ దగ్గర పోయేదానికి ప్రతి ఒక్కరికి 2%, 3%, 4%, ఎంతెంత పర్సెంటేజ్ అంటది. అది విని ఆశ్చర్యమైంది. ఆ పర్సెంటేజ్లంతా వచ్చిన పేపర్లో లెక్కేస్తే 25,000 వాళ్ళకి పోతా. మేము పెట్టినది 50-60 వేలు, సంతోషపడింది 45,000 వస్తుందని. తీరా పర్సంటేజ్లు మినహాయిస్తే చేతికొచ్చేది 20-25 వేలు వస్తాం. విద్యావంతులలో ద్రోహం ఉందే, అవిద్యావంతులలో ద్రోహం ఉందే, విద్యావంతులలో మోసం ఎక్కువ ఉందే, అవిద్యావంతులలో మోసం ఎక్కువ ఉందే. జీతం రాదా? పిఏడిఎలు రావా? 8 గంటలకు పని చేసేదానికి మీకు ఏమి గవర్నమెంట్ జీతం ఇవ్వదా? ఇంకా మనస్సు ఉండలేక మా కార్యకర్తలకు కోపం వచ్చి వాళ్ళ దగ్గర పెద్ద అధికారి దగ్గర, అయ్యా ఇది ఆశ్రమం అయ్యా, 4 కోసం అంటే ఆ పెద్ద ఆఫీసర్ ఏమంటాడు, అందుకేనయ్యా 1% తక్కువ చేసుకుందాను నేను. మాకు దైవం మీద భక్తి ఉంది, గురువులంటే భక్తి ఉంది, అందుకే 1% తక్కువ చేసుకుందాం కదా. ఈ భావాలతో మనం జీవితం సాగించితే రవీంద్రుడు కలగన్న సమాజం వస్తుందే, దగ్గరలో కనబడుతుందే. ఏ క్షేత్రంలో లేదు ఇది, ఎవరి తప్పు ఇది, ఎవరి తప్పు ఇది? ఒక డాక్టర్ను నిందించనా? ఒక లాయర్ను దూషించనా? ఒక ఇంజనీర్ తప్పు పట్టనా? ఒక ప్రొఫెసర్ని తిట్టుందా? ఒక రాజకీయ నాయకుడిని విమర్శ చేస్తున్నా నేను? ఎందుకు ఇంత కలుషితమైపోయింది ఈ సమాజం? ఎక్కడ ఉంది తప్పు దీనికి? కారణమేమి, కారణమేమి అని దీర్ఘంగా ఆలోచన చేస్తే నాకు 3 కారణాలు కనబడతాయి. ఆ 3 సరిపోతే సమాజం మార్పు చెందవచ్చేమో. నేను రాజకీయ నాయకులను దూషించడం లేదు, ఒక ఆఫీస్ పోలీస్ ఆఫీసర్ నేను నింద చేయడం లేదు, ఒక డాక్టర్ని నేను తప్పు పట్టడం లేదు, ఒక లాయర్ని నేను తిట్టడం లేదు, ఒక గురువుని తప్పు పట్టడం లేదు నేను. ఈ దోషం నాకు 3 కనబడుతుంది. ఆ 3 మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. లేకపోయిన నాడు ఈ దేశ వినాశం తప్పదు, తప్పదు, తప్పదు. పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, కామర్స్ వితౌట్ ఆనెస్టీ, రిలీజియన్ వితౌట్ మొరాలిటీ ఆర్ నాట్ ఓన్లీ యూజ్లెస్ బట్ పాజిటివ్లీ డేంజరస్. ఇవన్నీ ఈ దేశంలో ఉన్నాయి ఇప్పుడు. ఎవరు కారణం దీనికి? 1, టీచర్, ఉపాధ్యాయుడు. 2, స్త్రీ, ఆడవాళ్ళు. అప్పుడే కోపంగా చూస్తున్నారు నా వైపు. 3 కారణం, ఇప్పుడు కొంచెం నవ్వచ్చు, ఆధ్యాత్మిక గురువు, ఉపాధ్యాయుడు, స్త్రీలు, ఆధ్యాత్మిక గురువులు. ఈ 3 మార్పు రావాలి. నేను టీచర్ అంటే ఒక లెక్చరర్ను, ఒక ప్రొఫెసర్ను, ఒక రీడర్ను చెప్పడం లేదు నేను, వాళ్ళ గురించి చెప్పడం లేదు. చిన్న తరగతులలో విద్యాబోధన చేసే ఉపాధ్యాయుడు. ఎందుకంటే బాగా ఆలోచించండి, మొక్క ఇవ్వంగనేది మానే ఇవ్వంగదు. ఆ 8-10 సంవత్సరాలు మీరు ఏం నేర్చుకుంటారో ఆదర్శాలు జీవితాంతం మీకు సహాయం చేస్తాయి. మధ్యలో మార్పు వచ్చిన తిరగ మరలి మామూలు మంచి జీవితం నడిపేదానికి దోహదమిస్తాయి ఆ ఆదర్శాలు. చిన్నప్పుడే మంచి గుణాలు నేర్చుకోవాలి. ఉపాధ్యాయులు ఆదర్శవంతులుగా ఉండాలి. ఆయన జవాబుదారి చాలా పెద్దది. ఎ టీచర్ ఎజ్ ఎ పర్సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ టీచర్ ఎజ్ ఎ టెక్నీషియన్.
బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఇవి.
ఎ టీచర్ ఇస్ ఎ పర్సన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎ టీచర్ ఇస్ ఎ టెక్నీషియన్ వాట్ హీస్ హెస్ మోర్ ఎఫెక్ట్స్ దాన్ ఎనీథింగ్ హీ డస్. ఆయన వ్యక్తిత్వం చాలా ముఖ్యము. ఒక టెక్నీషియన్ గా నైపుణ్యంతో పాఠాలు చక్కగా చెప్తాడు అన్నంత మాత్రమే వారి జవాబుదారి అయిపోదు. ఎ టీచర్ ఎజ్ ఎ పర్సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వ్యక్తిగా వారి వ్యక్తిత్వం పెంచుకుంటూ పోవాలి.
పర్సనాలిటీ ఈజ్ టు మ్యాన్ వాట్ పర్ఫ్యూమ్ ఈజ్ టు ఎ ఫ్లవర్.
వారి నడత బాగా ఉండాలి. ఎందుకంటే ఒక విద్యార్థి చెడిపోతే సమాజానికి అంత నష్టం కాదండి. అయితే ఒక టీచర్ చెడిపోయినటువంటి వాడైతే వాని సర్వీస్ కాలంలో ఎన్ని వేల మంది విద్యార్థులు చెడిపోతారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎందుకంటే ద ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. ద ప్రైవేట్ లైఫ్ ఆఫ్ ఎ టీచర్ ఈజ్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. One good school master is worth a thousand priests. ఒక మంచి ఉపాధ్యాయుడు ఉంటే 1000 మంది బోధకులకు సమానం అవుతాడు. ఎందుకంటే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవలసినటువంటి కర్తవ్యం అని భుజస్కంధాల మీద ఉంది. అందువల్ల ఆసక్తి ఉన్నటువంటి వాడే ఈ క్షేత్రానికి రావాలి. One should become a teacher by choice, not by chance. One should become a teacher by choice,
not by chance. ఏది దొరకలేదని టీచర్ పనికి రాకూడదు. భ్రష్ట పడుతుంది
టీచర్ ఉద్యోగం. ఎన్నుకొనక రావాలి. One should become a teacher by choice, not by chance.
అదే టీచరు ఈ సమాజంలో ఇప్పుడు ఎలా ఉన్నాడు? బిల్లుకు బెల్లుకు అంటుకున్నాడు టీచర్.
స్కూలుకు పోయినప్పటి నుంచి వాని కళ్ళన్నీ వాచవైపే చూస్తుంటాయి.
బెల్లు కొట్టలేదే, బెల్లు కొట్టలేదే.
క్లాస్ రూమ్ లో పోయిన వాటమాటికి వాటల దగ్గర వచ్చి చూస్తుంటాడు, ఇంకా కొట్టలేదే.
ఇంకా చివరి వారం వచ్చింది అప్పుడు బిల్లు వైపు పెట్టింటాడు, జీతం 1వ తారీఖు కానే కావాలి అని. కాబట్టి బిల్లుకు బెల్లుకు అంటుకున్నాడు టీచర్.
ఆదర్శవంతుడుగా కావాలి వాడు.
వాణ్ణి సమాజం ఎలా గౌరవిస్తుంది తెలుసునా? బ్రహ్మ విష్ణు మహేశ్వరు అని పిలిచినారు అని. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర. ఎవరికి ఆ సమాజం, ఈ సమాజంలో అటువంటి పేరు లేదు. ఒక లాయర్ కంటామా? లాయర్ బ్రహ్మ, లాయర్ విష్ణు, లాయర్ దేవో మహేశ్వర. డాక్టర్ బ్రహ్మ, డాక్టర్ విష్ణు, డాక్టర్ దేవో మహేశ్వర. ఇంజనీర్ బ్రహ్మ, ఇంజనీర్ విష్ణు లేదే.
గురు బ్రహ్మ, గురు విష్ణు. అటువంటి ఉన్నతమైన స్థానం ఇచ్చింది సమాజం. లౌకికమైన విద్య నేర్పించినప్పటికీ పెద్ద స్థానం ఒక టీచర్ది. ఎంతో జవాబుదారి ఉంది. మళ్ళీ నేను లెక్చరర్ గురించి చెప్పడం లేదు. అప్పుడే వయసు వచ్చేసి ఉంటుంది, అప్పుడే స్ట్రైక్ లెట్లు చేయాలా, బెంచ్ లెట్లు విరిగొట్టాలి బాగా తెలిసి ఉంటుంది. చిన్నప్పుడే తీర్చిదిద్దాలి. ఒక టీచర్ ఆదర్శవంతుడిగా మారిన నాడే ఆ వాణితోటి ఉన్నటువంటి విద్యార్థులు ఆదర్శవంతులుగా తయారవుతారు.
కాబట్టి అమల్ వాణిలో కావాలి. అమల్ సే జిందగీ బంతీ హై, జన్నత్ బి జహన్నం బి. కాఖీ అపుని ఫితరత్ మే నా నూరి హై, నా నారీ హై.
పనికిరాని దేహం, ఈ పనికిరాని దేహానికి విలువ రావాలంటే పనికొచ్చే ఆదర్శాలు ఈ దీంట్లో ఉండాలి. అప్పుడే విలువ వస్తుంది.
కాబట్టి టీచర్లు, ఆ టీచర్లే ఒక లాయర్ని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక రాజకీయ నాయకుడిని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక డాక్టర్ని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక ఇంజనీర్ని తయారు చేసేది, ఆ టీచర్లే ఒక వ్యాపారస్తుని తయారు చేసేది. ఇక్కడ ఆదర్శాలు బాగా నేర్చుకుని ఉంటే వాడు ప్రామాణికమైన జీవితాన్ని నడపగలడు. ఆ టీచర్లో లోపం ఉంది కాబట్టి అవకతవకలు ఏర్పడుతున్నాయి, ఎక్కువ తక్కువ అవుతుంది. కాబట్టి ముఖ్య కర్తవ్యం టీచర్ తాను ఆదర్శాలు నేర్చుకుని ఆదర్శాలు నేర్పాలి. ఈనాడు టీచర్లు స్టూడెంట్స్ వరే అగ్గిపెట్టి తీసుకురా అంటారు, స్టూడెంట్స్ కి బ్రాంది బాటిల్ తీసుకురాపో అంటారు. కొంతమంది టీచర్లు క్లాస్ ఏది స్టాఫ్ రూమ్ లో కూర్చొని మట్కా నంబర్ చూస్తుంటారు. ఓపెన్ క్లోజ్ నంబర్లు ఏమో ఆడతారంట జూదులది, ఆ నంబర్లు చూస్తుంటారు. పాఠాలు బోర్డు కొట్టించి టేబుల్ పైన కూర్చొని చూసే టీచర్లు కూడా నేను చూసినాను. ఈరోజు ఏ నంబర్ రావచ్చు, ఏ నంబర్ రావచ్చు అని. వాడు 100 రూపాయలు కడితే స్టూడెంట్ 1 రూపాయనైనా కడతాడు. ఒక్క టీచర్ చెడిపోతే, ఒక్క టీచర్ భ్రష్టుడైతే సమాజానికి ఎలా నష్టం వస్తుందో చూడండి.
వెనుకటి రోజు మిగిలినటువంటి ఓలిగలు, కుడుములు బాగా తిన్నాడు, మిగిలినవన్నీ. ఎండ ఎక్కువ ఉంది, కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చినాడు స్కూల్. క్లాస్ రూమ్ లో వచ్చి చైర్ మీద కూలబడినాడు. యథారాజా తథా ప్రజ, విద్యార్థులు కూడా అట్లే ఉన్నారు. కిటికీలు తెరిచినాడు, చల్లని తెరిచినాడు, చల్లని గాలి వస్తోంది. వెంటనే ఆ లీడర్ చెప్పి, రే వాటర్ దగ్గర నిలబడు, అకస్మాత్తుగా నాకు ప్రమాదం రావచ్చు. అక్కడ నిలబడి హెడ్ మాస్టర్ లేకుంటే ఎవరైనా ఇన్స్పెక్టర్ వస్తే వెంటనే నాకు చెప్పేసి కొంచెం సేపు పండుకుంటాను అనే టేబుల్ మీద పండుకున్నాడు. విద్యార్థులు కూడా కొంతమంది పండుకున్నారు, కొంతమంది మాట్లాడుకుంటూ కూర్చున్నారు. పిచ్చాపాటి జరుగుతుంది, చల్లగా గాలి వీస్తుంది. ఇంతలోనే జీప్ శబ్దం వినబడింది. ఆ పిల్లవాడు తొంగి చూసినాడు, స్కూల్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. వెంటనే వచ్చి సార్ 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 అని గావరపడి లేచినాడు. ఏమేమంటే ఇన్స్పెక్టర్ వస్తున్నాడు. ఇన్స్పెక్టర్ వస్తుంది, ముఖం కడగలేం లేదు, సర్దుకున్నాడు. ఇప్పుడు నేను మీకు రామాయణం పాఠం బాగా చెప్తున్నాను, మీకు అంత బాగా అర్థమైంది కదా అని అంటున్నాడు. అంతలోపల లోపలి వచ్చినాడు. చూసి సార్ నమస్కారం చేసినాడు, కూర్చోడు. ఏం పాఠం చెప్తున్నావు? రామాయణం గురించి చెప్తున్నాను. చాలా సంతోషమైపోయింది పాపం ఇన్స్పెక్టర్, రామాయణం అంటే చాలా ఇంట్రెస్ట్ అయింది. అబ్బాయిలు మీకు కూడా నాలాగే రామాయణం అంటే చాలా ఇష్టం అనుకుంటాను. రామాయణంలో ఒక చిన్న ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పగలరా? చెప్తాను సార్. ఒక చిన్న ప్రశ్న వేసినాడండి అబ్బాయిలు, శివుని విల్లు ఎవరు విరిచినారు? క్వశ్చన్ అది. చిన్న చిన్న ప్రశ్నలు వేస్తే బాగా జవాబు ఇస్తారు. ఒక 1 అవర్ 2 అవర్స్ హాయిగా పిల్లలతో గడిపోవచ్చు అని అనుకున్నాడు పాపం. శివుని విల్లు ఎవరు విరిచినారు? అందరూ ఊరికి కూర్చున్నారు, ఇన్స్పెక్టర్ వైపే చూస్తున్నారు. అందులో ఒకరి వైపు చూస్తున్నాడు ఇన్స్పెక్టర్. వాడు ఇన్స్పెక్టర్నే చూస్తున్నాడు, ఇన్స్పెక్టర్ వాడిని చూస్తున్నాడు. తడక్కుని లేచి నిలబడ్డాడు. సార్ ఇన్స్పెక్టర్ చాలా సంతోషమైంది, సింపుల్ క్వశ్చన్ కదా ఆన్సర్ ఇచ్చేస్తాడు. సార్ శివుని విల్లు ఎవరు విరిచినారో ఏమో కానీ నేను మాత్రం విరిచలేదండి. సార్ 15 రోజుల నుంచి నేను స్కూల్కే రాలేదండి. ఈ స్కూల్లో ఏం విరిగినా నాపైనే వేస్తారండి. సార్ మీ కాళ్ళు పట్టుకొని చుట్టాను సార్, నేను మాత్రం విరిచలేదు సార్. కావాల్సింటే నా పక్కన ఉండి నేను అడగండి, 15 రోజులు రాలేదు చెప్పరా అంటున్నాడు. అవును సార్ వాడు రాలేదు. ఇన్స్పెక్టర్కి ఆశ్చర్యం వేసింది, ఎంత సమంజసంగా ఇస్తున్నాడు పాపం రిప్లై అనుకున్నాడు. చాలా కోపం వచ్చింది. ఆ టీచర్ వైపు చూసినాడు, అంటే ఏమి వాని సమాధానం ఈ రీతిగా ఉంది, దీనికి ఏం చెప్తాను ఏమని చూస్తున్నాడు. అంతవరకు ఎక్కడో చూస్తున్నాడు టీచర్. ఈ ఇన్స్పెక్టర్ చూసేదనే ఆ విద్యార్థిని చూసినాడు. సార్ వీడేనండి విరిచేది, ఈ స్కూల్లో ఏమి చేసినా మీకు చేష్టలు ఎక్కువ ఉందండి, వీడే చేస్తాడండి. వాడు చేయకుంటే లేచి నీవు ఎందుకంటావు నేను విరిచలేదు అని ఎందుకంటావు? ఇంతమంది కూర్చున్నారు కదా, నీవెందుకు లేచి చెప్పలేవు కాబట్టి నీవే చేసిన. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు ఎగరేసినట్లే, నీవెందుకు లేచి లేవండావు? వాడే సార్ చేసింది. ఇంకా ఇన్స్పెక్టర్ తిక్కుపట్టినట్లయింది. ఇంకా అక్కడ కూర్చోవలేదు సాధ్యం కాలేదు. ఇంకా నేరుగా లేచి హెడ్ మాస్టర్ రూమ్ లో పోయినాడు. ఏమయ్యా ఈ స్కూల్లో ఒక క్లాస్ రూమ్ లో నేను ఈ ప్రశ్న వేస్తే దానికి ఆ స్టూడెంట్ ఈ రీతిగా జవాబు చెప్తున్నాడు, ఉపాధ్యాయుడు ఈ రీతిగా చెప్తున్నాడు, ఏమి నీ సంజయక్షేమి, నీవేమంటావు దీనికి?
చాలా గాబరి పడిపోయినాడు హెడ్ మాస్టర్. సార్ ఈ విషయం మాత్రం పొడిగించొద్దండి, మీరు
ఇంకెక్కువ పొడిగించొద్దండి దీన్ని. ఎందుకు
సార్? మొదలే విద్యార్థులు,
వాళ్ళ గురించి మీకు తెలీదు. దీన్ని పొడిగిస్తే ఈ స్కూల్లో టేబుల్స్ ఉండవు, చైర్స్ ఉండవు, డోర్స్ ఉండవు, కిటికీలు ఉండవు, అన్ని విరిగి కొడతారండి. స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తారు, ఎవరు విరిస్తే మీకేం వచ్చినండి?
ఊరికే ఉండండి.
అది ఎట్లా విరిగి పాడైపోయింది, పోతే పోన్లేండి. మీరు మాత్రం దీన్ని ఇంకా పొడిగి చూద్దాం సార్, నమస్కారం చేస్తాను మీకు.
ఇంక ఇది సాధ్యం కాదనుకున్నాడా?
దానికి ఓపిక నశించిపోయిందని
ఆ స్కూల్ చైర్మన్ దగ్గర పోయినాడు,
నిలదీసి అడిగినాడు, ఏమిది ఆ స్కూల్లో విద్యార్థులు ఇట్లున్నారు, ఉపాధ్యాయుడు ఇట్లున్నాడు, ఆ హెడ్ మాస్టర్ కూడా పనికిరానాడు, ఏమిది అంటే
అంతా చైర్మన్ అండి. సార్ నమస్కారం చేస్తాను సార్. అయ్యిందేమో అయిపోయింది, అది ఎంతనా ఖర్చు కాని సార్ నేను రిపేర్ చేపిస్తాను.
సంస్థది కాదండి, నా సొంతం డబ్బు పెట్టి రిపేర్ చేస్తాను సార్.
మీరు కోప్పడొద్దండి,
శాంతించండి శాంతించండి.
ఇంకా ఆ ఇన్స్పెక్టర్ లేచి అంటాడు, ఇంకా నాకు అంతో ఇంత సర్వీస్ మిగిలింది, ఇటువంటి నాలుగు స్కూళ్ళు నేను తిరిగితే నాకేమో అయిపోతుంది,
మిగిలిన సర్వీసులో ఇంకెప్పుడు నిన్ను కాని ఆ హెడ్ మాస్టర్ కాని ఆ ఉపాధ్యాయులు కాని అటువంటి స్టూడెంట్స్ కాని నా జీవితంలో నేను చూడదలుచుకోలేదు నాయన. ఈ స్కూల్కి ఇంకా రాను నేను.
అవివేక్, కర్తవ్య లోపం, నిర్లక్ష్యం ఉపాధ్యాయులలో చోటు చేసుకుంటే విద్యార్థుల భవిష్యత్తు ఏ రీతిగా బాగుపడుతుంది?
స్త్రీ సమాజాన్ని ఉద్ధరించే ఒక దేవత. ఎన్ని నిందని ఇహవు, ఎన్ని నిందని పరవు, ఎన్ని నిందల సకల సంపదవు, ఎన్నొల్ల దండగలు యాదు సర్వజ్ఞ. ఇహము స్త్రీ నుంచే ఎన్ని నిందల ఇహవు, పరము స్త్రీ నుంచే ఎన్ని నిందల పరవు, ఎన్ని నిందల సకల సంపదవు. స్త్రీ అవసరం లేనటువంటి వాడు ఎవడూ లేడు ప్రపంచంలో. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి చేతలలో ప్రతి పనిలో ప్రతి కార్యములో స్త్రీ హస్తం ఉంది. అయితే ఈనాటి స్త్రీ పురుషుల్ని ఇస్త్రీ చేస్తుంది అంటారు, ఈనాటి స్త్రీ పురుషుల్ని ఇస్త్రీ చేస్తుంది అని అంటారు. ఎందుకంటే సా తార మూడు గుణాలు, మూడు కలిస్తేనే స్త్రీ అవుతుంది. సా తార, సా అంటే సత్వగుణం, తా అంటే తమో గుణం, రా అంటే రజోగుణం. ఈనాటి స్త్రీలు పాశ్చిమాత్య సంస్కృతికి లోబడి ఆశపడి తమ విద్యుక్త ధర్మాలను నెరవేర్చుకోకుండా ఇంటిని శ్మశానంగా మారుస్తున్నారు అని.
నిజంగా చెడిపోయే పిల్లలు చూడండి, విద్యావంతుల పిల్లలే చెడిపోతున్నారు ఎక్కువగా. బాగా ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ఆ ఇండ్లలో తల్లి ఉద్యోగం చేస్తుంది, తండ్రి ఉద్యోగం చేస్తాడు, ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోతారు. ఇంటి పిల్లల్ని చూసుకోవాలో ఆయాలు చూసుకోవాలి, ఆయాల చేతిలో పెంపుదల ఉంటుంది. ఇంకా కొంత పద్ధతి, పిల్లవాళ్ళ తల్లిదండ్రులకు భయపడరు. ఇప్పుడు చాలా మంది నేను నా శిష్యభక్తాదుల్లోనే కంప్లైంట్స్, స్వామి ఇంట్లో ఎదురు మాట్లాడతాడు, చెప్పినట్లు వినడు, వాడు ఇష్టానుసారం చేస్తున్నాడు, వాడు మా కంట్రోల్లో లేడు,
ఇంటిలో ఉండడు, ఎప్పుడు తిరుగుతుంటాడు, ఏమన్నా అంటే ఇల్లుడిచి పారిపోతానంటాడు. దీనికి కారణం స్త్రీలు తమ జవాబుదారిని మర్చిపోతున్నారు. పిల్లవాళ్ళ పెంపుదల తల్లి ఒడిలో ఉండాలి. ఎక్కడో చదువుకొని బాధపడతాడు అంటే పాశ్చిమాత్య సంప్రదాయాలు ఇవి, ఆ సంస్కృతి మనకు అక్కరలేదు. స్త్రీల ఒడిలో పెరగాలి పిల్లవాళ్ళు, బుద్ధిమంతుడవుతాడు, విద్యావంతుడవుతాడు, ఆదర్శవంతుడవుతాడు. ఏ మహాత్మునైనా తెలుసుకోండి, తీసుకోండి, తల్లి ఒడిలోనే వాళ్ళ పెరుగుదల మేము చూసినాం. జీసస్ క్రైస్ట్ తల్లి ఒడిలోనే పెరిగినాడు. ఆయన వివేకానందుడు తల్లి ఒడిలోనే ఉన్నాడు, పెరిగినాడు. శివాజీ తల్లి ఒడిలోనే, ఉక్కు పాలతో వాళ్లకు ఆదర్శాలు చిన్న వయసు నుంచే వచ్చేస్తాయి. ఆ స్త్రీ కూడా ఉత్తమ గుణాలతో కూడి ఉంటే ఇంకా ఇల్లు ఒక స్వర్గం అనుకోండి. అయితే ఈ కాలంలో స్త్రీలు వివాదశీలం, స్వయమర్థ చోరిణీం, పరానుకూలం, పరిహాస భాషిణీం, అగ్రాసినీం, అన్యగృహ ప్రవేశనీం, త్యజంతి భార్యం, దశపుత్ర మాతరం. వివాదశీలం, భర్త ఎస్ అంటే భార్యనో అనే తీరాలి. ఎప్పుడు ఇంట్లో కొట్లాట, అనుమానాలు, మనస్పర్ధలు, అది ఒక నరకం అది. స్వయమర్థ చోరిణి, ఇంట్లో ఉండేదాన్ని దొంగతనం చేస్తుందంట ఇంటి ఇల్లాలు. స్వయం అర్థ చోరిణి అంటే ఏమి అంటే పుట్నింటికి పంపిస్తుంది అని. పరానుకూలం, భర్తకు కాక పరులకు అనుకూలంగా మాట్లాడే స్త్రీ రాక్షసితో సమానము అంటుంది శాస్త్రం. పరిహాస భాషిణి, ఎప్పుడు పరపురుషులతో నవ్వుతూ మాట్లాడే స్త్రీ పనికిరాదు అంటుంది. పరిహాస భాషిణి, భర్త దగ్గర, ఇంటిలోని వ్యక్తుల దగ్గర, ఎట్లనేండు పరపురుషుల దగ్గర, బయట మాత్రం చాలా భయంతో, చాలా ఓపికతో, చాలా సిగ్గుతో ప్రవర్తించాలి. పరిహాస భాషిణి, అగ్రాసిని, అగ్రాసిని అంటే వంట అయిన తక్షణం ఆ వంటింట్లోనే వండించుకొని ప్లేట్లు వేసుకొని తినేస్తుందంట, తర్వాత భర్త పిల్లలు తినాలి. అగ్రాసిని, అన్యగృహ ప్రవేశిని, భర్త ఆఫీసుకో వ్యాపారానికో ఎక్కడికో పోతే ఇల్లు తిరుగుతుందంట. ఇంటినే స్వర్గంగా మార్చాలి ఆడవాళ్ళు, ఇల్లే స్వర్గం వాళ్ళ. గృహలక్ష్మి అని పేరు పెట్టినారు ఆడవాళ్ళకు. మగవాళ్ళకి ఏమైనా పెట్టినారా గృహలక్ష్మణ అంటారా? ధనలక్ష్మి అన్నారు, ధనలక్ష్మణ అనలేదు. ఇంటికి ఒక దీపం ఉన్నట్ల స్త్రీ, ఇంటికి ఒక జ్యోతి ఉన్నట్ల స్త్రీ అగ్రాసిని, అన్యగృహ ప్రవేశం, ఈ ఆరు అవలక్షణాలు ఉన్నటువంటి స్త్రీ పది మంది పిల్లలు కలిగినప్పటికీ త్యజంతి భార్యం, దశపుత్ర మాతరం, అటువంటి పెండ్లం నిడిచిపెట్టు. ఎప్పుడైనా ఆమె కాటికి పంపిస్తుంది అర్జెంటుగా. నిన్న స్త్రీలలో మార్పు వస్తే తమ పిల్లలు బాధపడతారు, అదే పిల్లలు మంచి ఉపాధ్యాయుల చేతుల్లో పడితే ఉత్తములుగా మారిపోతారు, సమాజం బాగుపడుతుంది. దీని గురించి ఎక్కువ పొడిగించేదానికి నాకు టైం లేదు, క్షమించాలి. ఇక గురువు సంక్షిప్తంగా చెప్తాను. మానవులలో ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేసి జ్ఞానం ఇచ్చేవాడు గురువు. గుకారస్త అంధకారస్తు రుకారస్త నిరోధక్ అంధకార వినాశిత్వా గురుని తెవిదీయతే. అజ్ఞానాన్ని నాశనం చేయాలి. అజ్ఞానం ఎక్కువ చేసే గురువులు సమాజంలో ఎక్కువైపోతున్నారు. గురువే అజ్ఞాని అయితే శిష్యులు ఇంకా భ్రష్టపడతారు అని.
ప్రతి ఒక్క గురువులో రెండు ఉత్తమమైనటువంటి గుణాలు కావాలి.
రామకృష్ణుడు కూడా ఇదే అన్నాడు వివేకానందుడు వేసిన ప్రశ్నకు. గురువులేమో మంచి వాళ్ళని ఎలా తెలుసుకోవాలి గురుదేవాని అడుగుతాడు వివేకానందుడు రామకృష్ణుని. చూస్తే అందరూ బాగా డ్రెస్ వేసుకున్నారు, గడ్డాలు విడిచినారు, బాగా వేషభూషణాల్లో గురువు అనిపించుకుంటున్నారు. అయితే వాళ్ళు ఎవడు ఉత్తముడు ఎవడు ఉత్తముడు కాదని ఎట్లా నేను తెలుసుకోవాలి అని అడిగితే రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి జవాబునే మా శాస్త్రాలు చెప్పినాయి ఎన్నటిక చాలా కాలం నుంచి. మాతృవత్ పరధారామశ్చ, మాతృవత్ పరధారామశ్చ పరద్రవ్యాని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాని యా పశ్యతి సపశ్యతి. గురువు యొక్క లక్షణం, గురువు నిజమైనటువంటి గురువుగా అనిపించుకోవాలంటే సద్గురువుగా పేరు పొందాలంటే ఈ గుణాలు ఉండాలి. మాతృవత్ పరదారాంశ్చ,
పర స్త్రీని మాతృ తల్లిగా భావించాలి, ఆ భావం వాళ్ళు రావాలి.
పరద్రవ్యాన్ని లోష్టవత్, పరుల ద్రవ్యాన్ని తన కొరకు తన కుటుంబం కొరకు వాడకూడదు, దాన్ని మట్టి పిల్లగా భావించాలి. కోట్లు కావచ్చు, కోట్లకు పరగలెత్తిన వాళ్ళు రావచ్చు తన దగ్గరకు. ఒక సద్గురువు అనేవాడు అస్త ఐశ్వర్యములు నా కాలి గోటికి సరిపోవు అని భిక్షమెత్తుకునే తిరిగేవాడు ఆ స్వామి. అస్త ఐశ్వర్యములు నా కాలి గోటికి సమానము కాదు అనేవాడు. ఎందుకు? అంతటి ఆదర్శాలు, అంతటి యోగబలము, తపశ్శక్తి నింపుకున్నటువంటి మహానుభావులు వాడు. పరద్రవ్యాన్ని లోష్టపడు, పరుల ధనాన్ని ఆశించలేదు అటువంటి ప్రభులు, మహానుభావులు. ఉంటే తినేవాళ్ళు, లేకుంటే అట్లే నీళ్లు తాగి పండుకునేవాళ్ళు. గురువు కూడా ఆ ఆదర్శం నేర్చుకోవాలి. సమాజంలో భిక్షగాడు కాకూడదు గురువు. వాని కొరకు, వాని భార్య బిడ్డల కొరకు ఉంటే, భార్య బిడ్డలు లేకుంటే నాలుగిండ్లు భిక్షమెత్తుకోవచ్చు గురువు ఒక పూట తింటూ. సంసారి అయితే గురువు ప్రజల మీద పడి దోచుకోకూడదు. పరాన్న జీవి, పరాన్న బుక్కు, పారాసైట్ అంటారు. వాడు కష్టపడవలసిందే అంటాడు గురునానక్. గురునానక్ సేద్యం చేసేవాడు, భక్త కుమారుడు కుండలు చేసేవాడు, రవిదాస్ చెప్పులు కుట్టేవాడు, వృత్తిని విడిచిపెట్టలేదు వాళ్ళు. జీసస్ క్రైస్ట్ వడ్రంగి పని చేసేవాడు, కబీర్ దాస్ బట్టలు వేసేవాడు. పరుల ద్రవ్యాన్ని ఆశించలేదు. ఆ కాలంలో ఎటువంటి లక్షాధిపతులు, కోటాధీశ్వరుల దగ్గరకు వచ్చిన వాళ్ళ నుంచి ఏమీ ఆశించలేదు కబీర్ దాస్. నీ భక్తికి నా శక్తి నింపుతున్నాను, అంతే వ్యాపారం అనేవాడు. నువ్వు భక్తితో నా దగ్గరకు వస్తున్నావు, నా శక్తిని, యోగ శక్తిని నింపుతున్నాను, వ్యాపారం అయిపోయింది. నీ డబ్బులు చూసి నాకు ఆశ పెట్టద్దు, నాకు మోహం పుట్టవచ్చు. పోవతుల మరి ఎలా బ్రతుకుతావు? చీరలు వేసి బ్రతుకుతాను నేను. టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్స్ గురుస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్ దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దర్ ఓన్ లేబర్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ అండ్ ద పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ ది రైట్ వే. మేము గురువులు అని చెప్పి గురుదక్షిణలు, డబ్బులు అడుగుకొని తినే గురువుల దగ్గరకు పోవద్దు అంటాడు గురునానక్. టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్స్ గురుస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్. నేను గురువు, నా కాలు ముట్టితే డబ్బు ఇవ్వు, నా పాద పూజ చేస్తే డబ్బు ఇవ్వు, మీ ఇంటికి నేను అడుగు పెడితే నాకు డబ్బు ఇవ్వు, గురుత్వం నాశనం అయిపోతుంది. మన కర్ణాటకలో కూడా ఈ మధ్యలో గురువులు డబ్బుకు ఆశపడి డొనేషన్లకు సంబంధించినటువంటి కాలేజీలు నడుపుతున్నారు. వాళ్ళకి మామూలు కాలేజీలు అవసరం లేదు, మెడికల్ కాలేజీలు కావాలి, ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి. విద్యా సేవ చేస్తున్నాము అంటున్నారు వాళ్ళు. ప్రజలను ఏదో రీతిగా సేవ చేస్తున్నామని భావించడం లేదు. ఇంకా ఆశ్చర్యం ఏమంటే ఆ వ్యాపారానికి గురువులే కూర్చుంటున్నారు. 5 లక్షలు ఇస్తావా, 6 లక్షలు ఇస్తావా, గురువు పని ఇది? గురువుకు అవసరమా? పెద్ద పెద్ద భవనాలు కట్టించాలని గురువులు అనుకుంటున్నారు, పోటీలు పడి కట్టిస్తున్నారు. ఒక గురువు 30 అడుగులు ఎత్తులు లేపితే ఇంకో గురువు 50 అడుగులు ఎత్తులు లేపాలి. వానికంటే బాగుండాలి. నేను భిక్షమెత్తుకుని ఊరూరు తిరిగినటువంటి బుద్ధుడు ఇవన్నీ ఆశించినాడా? జ్ఞాన బోధన చేసినాడు, వెళ్ళిపోయినాడు. ఆయన పేరుతో ఎన్ని సంస్థలు వెలువడినాయి, ఎన్ని విశ్వవిద్యాలయాలు ఆ కాలంలో, నలంద, తక్షశిల, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయం.
ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. మిగిలేది ధర్మం మాత్రమే. ఆ ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈ ధర్మాన్ని కాపాడుకునేదానికి సమాజంలో పెద్దలు కృషి చేయాలి. ఈ ముగ్గురులో మార్పు వచ్చేటట్లు చేయాలి. గురువులు కూడా తమ విద్యుత్ ధర్మాన్ని తెలుసుకొని సమాజంలో మానవులలో నైతిక విలువలు పెంచేదానికి ప్రయత్నం చేయాలి. ఆదర్శాలను పాటిస్తూ ఆదర్శాలను నేర్పుతూ పోవాలి. వీళ్ళ ముగ్గురు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే, జవాబుదారీ తీసుకుంటే మన దేశం బాగుపడుతుంది. లేకపోతే భ్రష్టపడుతుంది ఈ దేశం, ఈ సమాజం నామరూపాలు లేకుండా నాశనం అయిపోతుంది. కాబట్టి విద్యావంతులున్నారు, బుద్ధివంతులున్నారు ఈ సభలో. వాళ్ళంతా ఈ విషయాల గురించి చక్కగా ఆలోచన చేసి మీ పిల్లలను బాగా పెంచండి, ఆదర్శవంతులుగా తయారు చేయండి. కేవలము ఇంజనీరింగ్ సీట్లు, మెడికల్ సీట్లు కొరకు ప్రయాకలాడవద్దండి. మంచి ఉత్తమ పౌరులుగా చేయండి, ఈ సమాజానికి అందించండి. దానికంటే మించిన సేవ ఇంకేమీ లేదు. మీ పిల్లలను తీర్చిదిద్ది సమాజంలో ఉత్తమ వ్యక్తులుగా బ్రతికేటట్లు ప్రయత్నం చేయండి. వాడు చదువు ఎక్కువ చదవచ్చు, తక్కువ చదవచ్చు, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దే జవాబుదారి తల్లిదండ్రుల మీద ఉంది. దాన్ని మీరంతా చక్కగా గుర్తించి మీ పిల్లలను బాగా పెంచి మీ గురుతరమైనటువంటి బాధ్యతను కాయా వాచ మనస నిర్వర్తించి సమాజానికి మేలు చేయాలని చెప్పి ఈ సందర్భంలో మిమ్మల్ని కోరుకుంటూ, ఇంతవరకు నేను చెప్పినటువంటి కొన్ని మాటలు విన్నందుకు హృదయపూర్వకంగా అభినందిస్తూ, గురుస్థానంలో ఉన్నాను కాబట్టి హృత్పూర్వకంగా ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై జై సద్గురు బొమ్మం బాబా.